ఓం శాంతి. బ్రహ్మబాబా 82 సంవత్సరాల క్రితం సింధులోని హైదరాబాద్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, అక్కడ ఉండేవారు. అప్పుడు వారి పేరు దాదా లేఖరాజ్, వజ్రాల వ్యాపారి. వయస్సు 60 నుంచి 65 వరకు ఉంటుంది. వారిని దాదా లేఖరాజ్ అని పిలిచేవారు. వారిది ధార్మిక కుటుంబం. వారికి 5 పిల్లలు. అకస్మాత్తుగా వారికి సాక్షాత్కారాలు జరగటం ప్రారంభమైంది. అవి దైవికమైన సాక్షాత్కారాలు. వారు చూసిన సాక్షాత్కారాలు నేడు మన కళ్ళెదురుగా ఉన్నాయి. వారు చూసిన మొదటి సాక్షాత్కారం ప్రకృతి వైపరీత్యాలు, అణుయుద్ధం. అణుయుద్ధ సాక్షాత్కారం 1936 జరిగింది. అంటే మొదటి అణుయుద్ధానికన్నా ముందు. ప్రకృతి వైపరీత్యాలు మరియు మత ప్రాతిపదికన జరిగిన యుద్ధం, సివిల్ వార్, ఈ 3 దృశ్యాలను చూశారు. బాబా చెప్పేవారు, ఈ 3 దృశ్యాలను చూసి నాకు భయం కలిగింది. రాబోయే కాలంలో జరిగేవి నాకు ఎవరు చూపిస్తున్నారు అనిపించేది. దీనివల్ల స్పష్టంగా ప్రపంచం చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతుందని బాబాకు అర్థమైంది. తరువాత బాబాకు మరలా సాక్షాత్కారం జరిగింది. ఇందులో చాలా అందమైన ప్రపంచం కనిపించింది. దీన్ని మనం సత్యయుగం అని పిలుస్తాము. మొదటిది కలియుగాంత దృశ్యం, 2 సత్యయుగ ఆరంభం, 3 సాక్షాత్కారం నిరాకార పరమాత్మ సాక్షాత్కారం, జ్యోతిర్బిందు స్వరూప సాక్షాత్కారం జరిగింది. పరమాత్మ తన పరిచయం ఇచ్చారు, నేను నిరాకారుడను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, మీరు కూడా ఆత్మలు, జ్యోతిస్వరూపాలు అని తెలియజేశారు. పరమాత్మ తన సందేశాన్ని ఇచ్చారు, నీవు ఈ కలియుగ ప్రపంచాన్ని సత్యయుగంగా చేయాలి అని. కలియుగం సమాప్తం కానున్నది, కానీ కలియుగం సమాప్తం కాకముందే సత్యయుగం ప్రారంభం కావాలి. పాత ఇల్లు పడిపోకముందే కొత్త ఇల్లు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు బ్రహ్మబాబాకు ఏం జరుగుతుందో అర్థం కావటం ప్రారంభమైంది. తరువాత భగవంతుడు బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా చేసుకొని జ్ఞానాన్ని ఇవ్వటం ప్రారంభించారు. అంటే బ్రహ్మబాబాకు తన నోటి నుంచి ఏం పలుకుతున్నారో వారికి తెలియకుండా జరుగుతుంది. అంటే మొట్టమొదటి విద్యార్థి స్వయంగా బ్రహ్మబాబాయే. పరమాత్మ వీరి ద్వారా, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, వారితో సంబంధం ఎలా జోడించాలి, దీన్నే మనం రాజయోగం అంటాము. కర్మ ఎలా చేయాలి, ముఖ్యమైనది సమయ పరివర్తన. కలియుగం నుంచి సృష్టి సత్యయుగంగా ఎలా అవుతుంది, ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. బ్రహ్మ ముఖం ద్వారా భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు సింధులోని హైదరాబాదులో మొదటి గ్రూప్ 300 మంది సోదర సోదరీలు, అందులో ఎక్కువ మంది అక్కయ్యలు, తక్కువ మంది అన్నయ్యలు ఉండేవారు. వారి వయస్సు ఆ సమయంలో ఎక్కువ మందికి 9, 10, 12. దాది వయస్సు అందరికన్నా ఎక్కువ 22, 23 సంవత్సరాలు ఉండేవి. ఈ 300 మంది 14 సంవత్సరాలు తపస్సు చేశారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేవు, పూర్తిగా మెడిటేషన్ మరియు చదువు. వీరిలో పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్యకి టీచర్. మెడిటేషన్ మరియు చదువు, ఆధ్యాత్మిక చదువు రెండూ చెప్పేవారు. ఈ 14 సంవత్సరాల తరువాత ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. భారతదేశం, పాకిస్తాన్ విడిపోయాయి. వీరందరూ పాకిస్తాన్లో ఉన్నారు. వీరికి బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. దీన్నే 14 సంవత్సరాల భట్టీ అంటారు. తరువాత 1952 పరమాత్మ సందేశం వచ్చింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న సందేశం. తరువాత ప్రతిరోజు పరమాత్మ బ్రహ్మబాబా ముఖం ద్వారా జ్ఞానం వినిపించేవారు. ఈ జ్ఞానాన్ని మనం మురళి అని పిలుస్తాం. ఈరోజుకి ప్రపంచమంతా ఉదయం పూట సెంటర్లలో మురళి చదువుతారు. ఈ మురళి మౌంట్ అబూ నుంచి ఈరోజు కోసం రాయబడి ప్రపంచంలోని సెంటర్లన్నింటికీ పంపబడుతుంది. ప్రపంచంలోని వారందరూ ఇదే మురళిని వింటారు. ప్రతి విద్యార్థి పరమాత్మ బ్రహ్మబాబా ద్వారా ఏది చెప్పారో అదే వింటారు. బ్రహ్మబాబా టీచర్ కాదు, గురువు కాదు. బ్రహ్మబాబా ఈ జ్ఞానానికి మొట్టమొదటి విద్యార్థి. మిగిలిన వారందరూ కూడా విద్యార్థులే. ఈరోజుకి కూడా దాది 104 సంవత్సరాల వయసులో 82 సంవత్సరాల నుంచి ఉదయాన్నే లేచి మురళి చదువుతారు. ఈ విద్యార్థి జీవితం ఎప్పటికీ కొనసాగుతుంది, ఎప్పటికీ విద్యార్థిగానే ఉంటాము. 1952 300 మంది గ్రూపు మౌంట్ అబూకు షిఫ్ట్ అయింది. బ్రహ్మాబాబా తన సంపదనంతటిని ఈ 14 సంవత్సరాలలో ఈ 300 మందిని పోషించటానికి ఖర్చు పెట్టారు. అందరూ మౌంట్ అబూకు వచ్చేటప్పటికీ ఈ సంపద మొత్తం అయిపోవచ్చింది. సంపాదన లేదు, ఖర్చు మాత్రమే కాబట్టి అయిపోయింది. ఇక్కడికి వచ్చాక బెగ్గరీ పార్ట్ ప్రారంభమైంది. అంటే తరువాత భోజనానికి కూడా డబ్బులుండేవి కావు. బాబా ఇదే చెప్పేవారు, యోగం చేయండి వస్తుంది అని. ఏం చేయాలన్నా యోగం చేయండి జరుగుతుంది. 12 గంటలకి అక్కయ్య చెప్పేవారు, బాబా భోజనం తయారు చేయటానికి ఏమీ లేదు అని. బాబా చెప్పేవారు, అందరూ కలిసి యోగం చేయండి. అంటే అందరూ కలిసి ఒకే ఆలోచనను చేసేవారు. 1 గంటకు ఏదో ఒక మనీ ఆర్డర్ 5-10 రూపాయలకి వచ్చేది. ఆ సమయంలో ఎవరైనా జబ్బు పడితే డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి కూడా డబ్బులుండేవి కావు. అప్పుడు బాబా చెప్పేవారు, పాలు త్రాగించండి, రొట్టె పెట్టండి, కానీ భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో చేయండి అనేవారు. అప్పట్లో దాది 40 సంవత్సరాల వయస్సులో పదే పదే అనారోగ్యం పాలయ్యేవారు. దాది తాను చనిపోతానని అనుకునేవారు. దాది బాబా వద్దకు వెళ్ళి, బాబా నేను ఇలా అనారోగ్యంతో ఉంటే ఏమైనా జరిగితే నేను ఈ జ్ఞానం ఎలా చదువగలను అని అడిగారు. అప్పుడు బాబా 2 విషయాలు చెప్పారు. 1, మురళిని రోజు 5 సార్లు చదవమన్నారు. 2, మిగిలిన వారందరికీ దాదీని నర్సుగా చేశారు. అంటే ఎవరికి అనారోగ్యం వచ్చినా దాదీ వారికి సేవ చేయాలి. ఈ 2 బలంతో దాదీ ఈరోజు 104 సంవత్సరాల వయసుకు చేరుకున్నారు. 40 సంవత్సరాల వయసులో పూర్తిగా అనారోగ్యంతో ఉండేవారు. 1952 అందరూ ఇక్కడికి వచ్చారు. బెగ్గరీ పార్ట్ నడిచింది. కొంతకాలానికి బాబా అందరికీ ఇలా చెప్పారు, మీరు తపస్సు చేశారు, మీరు మీ స్థితిని మెడిటేషన్తో పరమాత్మని కనెక్షన్తో తయారు చేసుకున్నారు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి అందరికీ ఈ విషయాన్ని చెప్పటం, అంటే సందేశాన్ని ఇవ్వటం మీ బాధ్యత అని చెప్పారు. బాబా 2 అక్కయ్యలను గ్రూపుగా చేసి దేశంలోని వివిధ స్థానాలకు పంపారు. 2 ఢిల్లీ వెళ్ళండి, 2 కాన్పూర్ వెళ్ళండి, 2 బొంబాయి వెళ్ళండి అని చెప్పారు. ఆ అక్కయ్యలకు ఢిల్లీ గురించి, బొంబాయి గురించి, కాన్పూర్ గురించి తెలియదు. దాది చెప్పారు, ట్రైన్లో కూర్చున్నప్పుడు ఈ దేశ కరెన్సీ ఏమిటో కూడా తెలియదు అని. ఏ డబ్బులు ఇప్పుడు చెల్లుతాయో తెలియదు, ఎందుకంటే వారందరూ చాలా సంవత్సరాలు ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. కానీ వారందరి వద్ద ఒకే విషయం ఉంది, పరమాత్మ మా చేత ఈ పనిని చేయిస్తున్నారు అని. మనం ఏమీ చేయనవసరం లేదు, ఒక పనిముట్టుగా అయి సరెండర్ అయి వెళ్ళాలి అని. అందరూ వివిధ స్థానాలకు చేరుకున్నారు. కొందరు ఆలయాలకు వెళ్ళి కూర్చున్నారు, కొందరు ధర్మశాలకు వెళ్ళారు. ఒక్కొక్కరు వచ్చేవారు, వినేవారు. ఒకరు వచ్చేవారు, కొంత డబ్బు ఇచ్చేవారు, దానితో భోజనానికి జరిగేది. దాదీలు చెప్పేవారు, మా వద్ద 2 చీరలే ఉండేవి, ఒకటి కట్టుకునేవారు, 2 ఉతికి ఆరిన తర్వాత మడత పెట్టి దానిపైనే కూర్చునేవారు, ఎందుకంటే ఇస్త్రీ చేయకుండా ప్రెస్ అవ్వటానికి. తర్వాత రోజు దాన్ని తీసుకుని కట్టుకునేవారు. ఇలా ఒక్కొక్కరికి చేరింది. ఆ రోజు నుంచి ఈరోజు 1000 సెంటర్లతో 140 దేశాల్లో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తమైంది. ఎవరో ఒకరు వస్తారు, డబ్బు ఇస్తారు, ఆశ్రమం తయారవుతుంది, సెంటర్ తయారవుతుంది, ఇలా లేదు, అలా ఏమీ లేదు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏదైనా కోర్సు నేర్చుకున్నా, రిట్రీట్ జరిగినా, కాన్ఫరెన్స్, వర్క్షాప్ ఏది జరిగినా డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడు చెప్తున్నారు, ఎవరైనా 1 రూపాయి ఇచ్చినా 1 భగవంతుడు తన పిల్లల నుంచి తీసుకోరు, 2 ఎవరైనా 1 రూపాయి ఇస్తే ఇంకొకరు 1 రూపాయి కూడా ఇవ్వలేని వారుంటారు. అప్పుడు వారు పరమాత్మని జ్ఞానం నుంచి దూరమవుతారు. అందుకే ఎప్పుడూ డబ్బుతో సంబంధమున్నా ఏ కార్యక్రమము జరగదు. ఇక్కడ మొత్తం ఆధ్యాత్మిక శక్తితోటే జరుగుతుంది. పరమాత్ముడు బ్రహ్మ ద్వారా మురళీ జ్ఞానాన్ని వినిపిస్తారు. ఒకే సంకల్పంతో, సంస్కార పరివర్తనతోనే విశ్వ పరివర్తన జరగాలనే సంకల్పంతో వెళ్తున్నారు. 1990లలో జ్ఞాన సరోవర్ నిర్మించడం జరిగింది. అప్పుడు ప్రకాశ్మణి దాది ముఖ్య సంచాలకులుగా ఉన్నారు. అప్పుడు ఈ సంస్థలో 300,000 మంది ఉన్నారు. దాది అన్ని సెంటర్లకు ఒక సందేశం పంపారు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 రూపాయి బాక్స్లో వెయ్యాలి అని. అలా రోజుకు 300,000 జమ అయ్యేవి. వీటితోటే జ్ఞాన సరోవర్ నిర్మించడం జరిగింది. ఒక్కొక్కరి ఒక్కొక్క రూపాయి ఈ క్యాంపస్లో ఉంది. డబ్బులు తక్కువ ఉన్నాయని నిర్మాణం ఆగలేదు. ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వలేదు. బాబా ఎప్పుడూ చెప్తారు, ఎవరో ఒకరి డబ్బుతో చెయ్యవద్దు, ప్రతి ఒక్కరి నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని వాటితో చెయ్యండి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి సేవాభావన, మరొకరితో సహయోగం ఇచ్చే భావన ఉంటుంది. ఈ క్యాంపస్ శంకుస్థాపనప్పుడు ఇక్కడి గవర్నర్ వచ్చారు. శంకుస్థాపన తరువాత వారు దాదీతో నేను కూడా విరాళం ఇస్తాను అన్నారు. అప్పుడు దాది, ముందు మీరు మెడిటేషన్ నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోకుండా మీరు విరాళం ఇవ్వలేరు, మీరు నేర్చుకోండి, లాభం పొందండి, అప్పుడు విరాళం ఇవ్వండి అన్నారు. గవర్నర్ అలాగే అన్నారు. తర్వాత రోజు నుంచి 3 రోజులు మెడిటేషన్ కోర్స్ నేర్చుకున్నారు. తర్వాత దాదీతో నేను ఇప్పుడు విరాళం ఇవ్వవచ్చా అని అడిగారు. దాదీ చెప్పారు, మీరు ఇవ్వవచ్చు, కానీ ప్రభుత్వం సొమ్ము కాకుండా మీ సొంత సొమ్మును ఇవ్వండి. మీరు ఇప్పుడు ఈ కుటుంబంలోని సోదరులు, మీరు ప్రభుత్వం తరపున రాలేదు, ఒక సోదరునిగా ఈ పరివారంలో సభ్యునిగా చెయ్యండి అన్నారు. ఇలా చేస్తూ చేస్తూ ఒక్కొక్క సెంటర్ తెరవబడింది. మెల్లమెల్లగా ఇప్పుడు ప్రపంచమంతటా 10 లక్షల మంది కన్నా ఎక్కువ పరివారం ఉన్నారు. ఎవరూ అనుచరులు కాదు, అందరూ విద్యార్థులే. ప్రతిరోజు సెంటర్కు వెళ్ళి మురళిని చదివేవారిని పరివారంలో సభ్యులు అంటాము. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాము, పరమాత్మునితో సంబంధం ఉంచుతాము. ఇంటిలో గృహస్థంలో ఉంటూ జీవితంలో బ్రహ్మచర్య పాలన చేస్తాము. ప్రపంచంలో వివాహం చేసుకుని గృహస్థంలో ఉంటూ బ్రహ్మచర్య పాలన చేస్తున్న 600,000 మంది సభ్యులుగా ఉన్న సంస్థ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక్కటే. వివాహమైన యువతీ యువకులు వారి పవిత్రమైన భావనతో ఇంద్రియాలను జయించారు. చాలామంది ఇది చాలా అన్నాచురల్గా ఉంది అని ఆలోచిస్తారు, ఎందుకంటే వారు దేహాన్ని గురించే ఆలోచిస్తారు. కానీ ఇది ఆత్మకు సంబంధించింది. ఎవరైతే కామ వికారాన్ని వదిలివేస్తారో వారికి బ్రహ్మచర్యం సహజమైన జీవన విధానం అవుతుంది. ఇక్కడకు వచ్చే వారందరూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు, బలవంతంగా కాదు, ఎంచుకొని పాలన చేస్తారు. ఆత్మాభిమానిగా కావటానికి శరీరానికి సంబంధించిన ఆకర్షణల నుంచి ఆత్మను వేరుగా తీసుకువెళతాం. ఇక్కడకు వచ్చే వారందరూ సాత్విక ఆహారాన్ని పానీయాలను తీసుకుంటారు, వ్యసనాలన్నీ వదిలివేస్తారు. సాత్విక భోజనం, ఉదయం మురళితో సాత్వికమైన మనస్సు, పరమాత్ముని ధ్యానం, సంస్కార పరివర్తన, ఇవన్నీ మన బాధ్యతలు. మనందరం కలిసి ఈ సృష్టిపైకి సత్యయుగాన్ని తీసుకురావాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఏదో కాన్ఫరెన్స్కు వచ్చామనుకోకండి, వెళ్ళేటప్పుడు ఒక క్రొత్త ఆలోచన విధానంతో, క్రొత్త జీవితం గురించి ఆలోచనతోటి వెళ్ళండి. కలియుగంలో ఉంటూ సత్యయుగ జీవనాన్ని జీవిస్తాం. అందుకే దేవీదేవతలు కమల పుష్పంలో ఉన్నట్లుగా చూపిస్తారు. కమలం మురికిలో ఉన్నా మురికి అంటకుండా ఉంటుంది. అలాగే ఆత్మ కలియుగంలో ఉన్న సత్యయుగ జీవితాన్ని జీవిస్తుంది. ఏంజిల్స్ అంటే సత్యయుగ జీవితాన్ని జీవించేవారు. మన సంస్కారాల ప్రభావం పరిసరాలపై పడుతుంది. మనందరం కలియుగం తయారు కావటంలో భాగస్థులం. సత్యయుగాన్ని కూడా మనమే తయారు చేయాలి. ఇది ఒక స్కూల్. అందుకే ఇది బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. విశ్వవిద్యాలయము అంటే నేర్చుకోవటం. నేర్చుకుని ఏం చేయాలి? మనల్ని మనం మార్చుకోవటమే కాదు, సృష్టిని కూడా మార్చాలి. మనందరం సత్యయుగాన్ని తయారు చేసుకోవడం కోసం ఒకచోట చేరాము. ఓం శాంతి.